ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? దేవకి వసుదేవులని కారాగృహం నుంచి విముక్తుల్ని చేయడానికి ఉపయోగపడుతుంది. కృష్ణ దర్శనం చేసుకుని కృష్ణుణ్ణి స్పృశించాక ఇంక వీళ్ళు కారాగారంలో ఉండకూడదట. అందుకని వాడు బయటికి రావాలంటే ఇప్పుడు వాడు వసుదేవుణ్ణి చూడాలి. చూస్తే వాడి మనస్సు పశ్చాత్తాపంతో దహించుకుపోతుంది. అందుకని యోగమాయ చూసేలా చేసింది. ఇప్పుడు వాడు ఇలా చూడగానే వాడి మనస్సంతా ఒక ఏదో తెలియని కలవరపాటుకి గురయ్యిందనమాట. వెంటనే దేవకీ వసుదేవుల కాళ్ల మీద పడ్డట్టు వాడు. అసలు ఆశ్చర్యం చెప్పమంటారు, కాళ్ళు పట్టుకున్నాడు చెల్లెల్ని బావని. ఎందుకంటే చేసిన పాపాలన్నీ అతన్ని ఇప్పుడు వెంటాడడం మొదలెట్టాయి. పశ్చాత్తాపం కలిగింది, భయం కలిగింది, పాపభీతి కలిగింది. అందుకే వెంటనే కాళ్ళ మీద పడిపోయి, బావా చెల్లి క్షమించండి అన్నట్టు. వాడు కాళ్ళు పట్టుకుంటే వసుదేవుడికి కొంచెం చికాకు కూడా వచ్చింది. ఎందుకో తెలిసిన, హిందీలో ఓ సామెత ఉన్నది, కొత్త చాటే భీతో బురాహై కాటే భీతో బురాహై అని. కుక్క కరిచిన అసహ్యమే, ప్రేమగా నాకిన అసహ్యమే. అంటే నాకించుకునే వాళ్ళు ఉన్నారులేండి, మూతులు అది వేరే విషయం. కానీ కుక్క వచ్చి మీ మూతి నాకితే ఎంత చికాకుగా ఉంటుంది, వీడు కుక్కలాంటి వాడు. అందుకని అనమాట, ఎంత పూర్వం కరిచాడు ఇప్పుడు నాకుతున్నాడు. అందుకని కొంచెం చికాకు పడి అలాగని బయటికి చిరాకుని కనబడనివ్వకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది కనుక కనబడకుండా చూసేట. అప్పుడు వాడు అన్నాడు, పాపుడ బాలఘాతుకుడ బంధు విరక్తుడ దుష్ట చిత్తుడన్ కోపనుడన్ చరణమృతుడ బ్రాహ్మణ కంత భంగి మీ పాపల చంపితి బయలి పల్కులనమితి సాధులారా నా పాపములు గడింపక కృపాపరులై కనరే శమింపరే. నేను పాపాత్ముణ్ణి, చంటి పిల్లల్ని చంపిన దుర్మార్గుణ్ణి, బంధువుల మీద ఎంత కూడా ప్రేమ లేని వాణ్ణి, దుష్టబుద్ధి కలిగిన వాణ్ణి, కోపనుడన్ కోపమే ఈ పాపం నా చేత చేయించింది. అన్నిటికంటే భయంకరమైన కోపం అనే ఒక లక్షణం నన్ను పట్టుకున్నది. చరం మృతుడ, చరత్ అంటే కదులుతున్న మృతుడ, చచ్చినవాణ్ణి. కదులుతున్న చచ్చినవాణ్ణి అంటే అర్థం జీవచ్ఛవం, బతికున్న శవాన్ని నేను ఇప్పుడు. ఎందుకంటే చంటి పిల్లల్ని చంపినవాడు, చెల్లెలికి అన్యాయం చేసినవాడు, చెల్లెల్ని కొట్టినవాడు, చెల్లెలి చేతిలో ఉన్న ఆడపిల్లని ఎత్తుకుని చంపాలని ప్రయత్నించినవాడు, బావగారికి అన్యాయం చేసినవాడు, గురుద్రోహం చేసినవాడు, విప్రులను తిట్టినవాడు, వీళ్ళంతా బతికున్న శవాలతో సమానం, చచ్చిన వాళ్లతో సమానం. అందుకని జీవత్ శవము, ప్రాణమున్న శవం అన్నమాట. మామూలు శవాలకి ప్రాణం ఉండదు, ఈ శవాలకి ప్రాణం ఉంటుంది. కానీ చేసిన పాపం వల్ల ప్రాణమున్న వాడు చచ్చిన వాడితో సమానం. అటువంటి జీవచ్ఛవాన్ని, క్రూరుణ్ణి, విప్రహత్యకైనా ఏదైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, బ్రహ్మహత్యా పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది, శిశుహత్యకి ప్రాయశ్చిత్తం లేదంటారు. అందువల్ల నేను ఇప్పుడు మీ కాళ్ళ మీద పడ్డాను. నేను చంపింది మీ పిల్లల్ని గనక మీరు నన్ను ఒక్కసారి క్షమించాను అంటే నా పాపం అంతా తొలగిపోతుంది. మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులు తమ నోటితో ఒక్కసారి క్షమించామంటే చాలట, పాపాత్ముడి పాపం తొలగిపోతుంది. అందుకే నా పాపము లొగ్గడింపక, నా పాపాలు నోటితో పలక్కండి, కృపాపరులై కనరే శమింపరే, దయతో నన్ను చూడండి, మీ కోపాన్ని ఉపశమింప చెయ్యండి, నన్ను ఆశీర్వదించండి, అప్పుడు నేను ఈ పాప విముక్తి పొంది జ్ఞానినవుతాను. అయినా మీకు తెలియనిదే ఉందండి అన్నాడు వాడు. ఏమి తెలుసు అన్నాడు ఈ కంసుడితోటి వసుదేవుడు. అన్నీ మీకు తెలుసు, అయినా మీకు బోధ చేస్తున్నాను. నేను బోధించేవాణ్ణి కాదు, మీరు వినేవారు కాదు, అయినా ఇప్పుడు సమయం వచ్చింది కనుక చెప్పాలి. అసలు చంపేవాడెవడు, చచ్చేవాడెవడు? ఒక్కడ ప్రాణులందరూ నిజోచిత కర్మములో లిదిప్పగా ఒక్కడు చంపినందురు మరి ఒక్కడు చచ్చినటంచు పలుకుదురు ఏనెక్కడి హంత మీ శిశువులెక్కడి హన్యులు దూరనేటికిన్. ప్రాణులు తాము చేసిన కర్మలకి తగిన ఫలితం అనుభవిస్తారు. ఎవడైనా వాళ్ళ సుఖం పొందినా దుఃఖం పొందినా తాము చేసిన పుణ్యపాప కర్మల ఫలితమే. కర్మ తనని గిర్రును తిప్పుతూ ఉండగా కర్మ అనే ఒక సుడిగుండంలో పడి తిరుగుతూ ఉంటాడు. సుడిగుండంలో పడిన వాడు ఎలా తిరుగుతాడో కర్మబంధంలో కూడా మానవుడు అలా తిరుగుతాడు. ఆ రకంగా చూస్తే మీ పిల్లల పూర్వజన్మ కర్మ మీ ఇంట్లో పుట్టేలా చేసింది, నాకు వాళ్ళ మీద ద్వేషం వచ్చేలా చేసింది. బహుశా వాళ్ళు ఎప్పుడో నన్ను పూర్వజన్మలో చంపుంటారు, ఈ జన్మలో నా చేతిలో చచ్చిపోయారంతే. ఆ రకంగా చూస్తే, కర్మబంధాన్ని బట్టి చూస్తే నేను హంతన కాదు, మీ శిశువులు నా చేతిలో చచ్చిన వాళ్ళ కాదు. ఇదంతా పరమాత్మ ఈశ్వరుడు మన చేత ఆడిస్తున్న ఒక నాటకం. ఆడించేది వాడే, ఆడేది వాడే. అన్నీ మనం పాత్రలం తప్ప, ఇందులో పాత్రధారులమే తప్ప సూత్రధారులం మనం కాం. మనం కేవలం పాత్రధారులం, సూత్రధారి పైన ఉన్నాడు. జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇతరుల మీద అభాండం వెయ్యరు. మీరు నేను అందరం పరమాత్మ సృష్టి. నీకు నాకు వసుదేవ తేడా లేదు, నా చెల్లికి నాకు తేడా లేదు, చచ్చిపోయిన వాళ్ళకి నాకు తేడా లేదు. నిజం చెప్పాలంటే నేను వాళ్ళని చంపలేదు, నేను చచ్చిపోయినట్టే. చంపిందెవరు? నేనే. చచ్చిందెవరు? నేనే. అంతా నేనే. ఈ అంతా నేనని పిలువబడేదంతా మళ్ళీ ఈశ్వరుడే. అన్ని ఆత్మలు ఒకటే. కాబట్టి ఎవరు చచ్చారు, ఎవరు బతికారు, ఏడవడం ఎందుకు అని ఇంత వేదాంత బోధ చేసేటండి వాడు. అందుకే ఇతరులకి చెప్పడం తేలికన్నారు. వేదాంత రహస్యాలు ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పడం తేలిక. మంచి ధైర్యంతో ఉండండి, దేనికి భయపడకండి అంటారా? పిసర్ తేడా వస్తే వీడే గుంగిపోతాడు. అందుకని అద్వైతం ఎప్పుడు ఆచరణలో ఉండాలి. చిలుక పలుకులు ఉపన్యాసములును కాదు జ్ఞానం ఆచరణంబున పూనునది అని మా నాన్నగారు పద్యంలో రాశారు. నువ్వు చిలక పలుకులు ఉపన్యాసాలు ఇతరులకు చెప్పడం కాదు, కష్టం వచ్చినప్పుడు నువ్వు తట్టుకోగలిగితే జ్ఞానం అంటే ఏమిటి, ఆచరణలో పెడితే జ్ఞానం అంటే. సహజంగా లోకంలో అందరం చెబుతాం నేనని ఇంకోడని. ఈ పురాణాలు చెప్పేవాళ్ళందరూ కూడా అమ్మ బాబా మీకు ఎంత చెప్పేస్తారు, మీరేం భయపడకండరా, ఎవడన్నా చచ్చిపోయినా ఏడవద్దర్రా, ఎట్టి కష్టం వచ్చినా భయపడకండి, అందరూ తిట్టేసినా సరే పట్టించుకోకండి, నిన్ను చింతించిన ఆపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని అని పద్యాలు మేమందరం చెబుతున్నాం. కానీ అదే కష్టం మాకు ఎవరికైనా ఇంత విసిరొస్తే అయ్యో బాబాయ్ కష్టం వచ్చింది ఇంట్లోకి రాకూడదు అనుకుంటా అంట. ఇది మానవులకి సహజమైన వృత్తి. కాకపోతే జ్ఞానం ఉన్నవాడు ఈ తాత్కాలికంగా కష్టపడతాడు, వెంటనే బయటకు వస్తాడు. జ్ఞానికి అజ్ఞానికి తేడాది. ఈ పౌరాణికులకి జ్ఞానం సహజంగా ఉంటుంది కనుక తాత్కాలికంగా బాధపడినా మళ్ళీ లోపలున్న పరమ పవిత్ర జ్ఞానం ఒకటి ఉంటుందిగా, అది మళ్ళీ వాడికి ధైర్యం ఇస్తుంది. అదే సామాన్యుడైతే అజ్ఞానైతే ఇక అందులోంచి కూరుకుపోయి బయటికి రాలేడు. అందువల్ల ఇప్పుడు కంసుడి దగ్గర తాత్కాలికమైన జ్ఞానం, దీర్ఘ అజ్ఞానం. వసుదేవుడిది దీర్ఘ జ్ఞానం, తాత్కాలిక అజ్ఞానం. అందువల్ల అప్పుడప్పుడు ఆయన దుఃఖం పొందినా పరమజ్ఞానం ఉన్నది గనక అందులోంచి బయటకు వచ్చాడు. కంసుడి దగ్గర ఉన్నది పిసరే జ్ఞానం గనక, మిగతా అంత అజ్ఞానం గనక ఇప్పుడు మాత్రమే జ్ఞానంతో కూడిన పలుకులు పలికాడు. మళ్ళీ తనకి కష్టం వస్తే ఇవన్నీ మర్చిపోతాడు. ఇదంతా తెలుసున్నవాడు గనక, నిజమైన జ్ఞానం కలిగిన వాడు గనక, వసుదేవుడు పూర్వజన్మ సుకృతంతో పుట్టినవాడు గనక ఆయన వెంటనే అన్నాడు, బావా ఎందుకు ఇంత బాధపడతావు, కాళ్ళ మీద పడాలా ఇంతోటి దానికోసం, వద్దొద్దులే అని లేపెట్ట. వెంటనే ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న సంకెళ్ళు తానే పగలగొట్టి తీసి పక్కన పారేశాడు. చెల్లెలి కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు తీసేశాడు. తీసి వసుదేవుడిని కౌగిలించుకోగానే అప్పుడు వసుదేవుడు అన్నాడు, బావా నీ వచనంబు నిక్కముసుమి ప్రాణుల్ గత జ్ఞానులై నీవు ఏనంచును లోభమోహ మదవీ నిర్మిత్రతామోద శోకావేశంబులనుండొరు బొడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్ణుండగు ఈశ్వరుం తెలియలేరన్యోన్య విభ్రాంతులై. బావా నీవు అన్నదంతా నోటికి నూరు పాళ్ళు నిజం. ఈ ప్రాణులకి పూర్వజన్మ కర్మ వల్ల అజ్ఞానము మోహము అని రెండు పట్టుకుంటాయి. ఈ మోహం వల్ల అందరూ నావాళ్ళు అనిపిస్తుంది. ఈ నావాళ్ళు అనుకున్న వాళ్ళు దూరం అయిపోతే అప్పుడు అజ్ఞానం పట్టుకుని శోకం వస్తుంది. కాబట్టి మోహమేమో బంధం, అజ్ఞానమేమో శోకము ఇస్తాయి. ఈ శోకం మోహం నుంచి బయటపడాలి. అలా పడలేక ఇతరులను నీవు ఈ మంచి పని చేశావు లేక నాకు ఈ కీడు చేశావు అని మంచి చెడ్డ ఇతరులు చేశారని ఇతరుల మీద బాధ్యత పెడతారు. నీవు వేరు నేను వేరు, నీవు పరాయి వాడివి నేను నావాణ్ణి, వీళ్ళంతా నా చుట్టాలు వాళ్ళు కాదు అంటూ వ్యామోహంలో కొందరిని పరులుగా కొందరిని ఆత్మీయులుగా భావిస్తారు. దానివల్ల ఏమవుతుంది, లోభం కలుగుతుంది, మోహం కలుగుతుంది, భీ భయం కలుగుతుంది, నిర్మిత్రత శత్రుత్వం కలుగుతుంది. ఈ శత్రుత్వం వల్ల మిత్రత్వం వల్ల ఒక్కొక్కడు చూస్తే ఆమోదం, ఒక్కొక్కడు చూస్తే దుఃఖం కలుగుతుంది. దాంతో ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు లేదా తిట్టుకుంటారు, వేదికలు ఎక్కుతారు, చెడబడ నోటికొచ్చిన మాటలల్లో మాట్లాడతారు. చివరికి అజ్ఞానంలో పడిపోయి ఇతరులను తిట్టానని పొంగిపోతాడు. వాడిని భలే పడగొట్టానండి, తెగ తిట్టానండి, వాడి జీవితంలో కోలుకోకుండా చేశానండి అంటాడు. లేదా ఇతరులకి ఎంత ఉపకారం చేసి వాడిని నేను పైకి తీసుకొచ్చాననుకుంటాడు. ఈ విధంగా ఇతరులను పడగొట్టానని లేక ఇతరులను ఆనందంతో పైకి వచ్చేలా చేశానని భావిస్తాడు. పగ చెలుములు లేవు ఆత్మకి, ఆత్మకి మాత్రం పగ లేదు, చెలిమీ లేదు. ఎవడెవడు ఉద్ధరించలేడు లేక నాశనము చేయలేడు. ఈ ఉద్ధరించడం లేక నాశనం చేయటం భ్రమ. ఇది తెలియలేక సర్వరూపములలో ప్రతి ప్రాణిలో ఉన్న ఈశ్వరుణ్ణి గ్రహించలేక ఒకరినొకరు చంపుకుంటున్నారు. అన్యోన్య విభ్రాంతులై పదే పదే విభ్రాంతిలో పడిపోతున్నారు, మోహంలో పడుతున్నారు. ఈ వ్యామోహమే సంసారానికి మూల కారణం. కాబట్టి నువ్వు నా పిల్లల్ని చంపావనేటటువంటి బాధ కాని, నీ మీద ద్వేషం కాని నాకు లేవు. నువ్వు హాయిగా నిశ్చింతగా ఉండమనగానే అందుకే నువ్వు మంచివాడివి, సాధువి. నీ ఆస్తి, నీ ఇల్లు అంతా కూడా యథాప్రకారంగా నీకు ఇచ్చేస్తున్నారు. ఎవరెక్కడ బావగారిని, చెల్లెల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు సీలేసేసాంగా తాళం పగలగొట్టి అంతా దులుము దులిపి మళ్ళీ వాళ్ళని లోపల ప్రవేశపెట్టండి, వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా ఇంకా సంపదలు ఎక్కువ ఇవ్వండి అని భటులతోటి వాళ్ళని పంపించేశాడు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు తన ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చాడు కానీ వీడికి మతిపోయింది. ఇందాక కాసేపు వసుదేవుని సన్నిధానములో ఉండడం వల్ల జ్ఞానము కలిగి అతడు ఇందాక శత్రుత్వాన్ని మర్చిపోయాడు, కాస్త పవిత్రత వచ్చింది, దేవకి వసుదేవుల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు అలా కాదుగా, మళ్ళీ తన భవనానికి రాగానే పాత వాసన మళ్ళీ పట్టుకున్నది. అమ్మ బాబోయ్, అమ్మవారు ఎంత మాట అన్నది, ఇది వరకు ఆకాశవాణి నన్ను చంపేందుకు దేవకి గర్భంలో 8వ సారి కొడుకు పుడతాడన్నది. అప్పుడు ఆవిడ అన్నది కొడుక లేక గర్భం అనడం వల్ల ఆడదైనా అయి ఉండొచ్చా, ఆడదేమో అనే భ్రమతో చంపాలనుకుంటే ఈసారి ఈ పిల్ల కాస్త అమ్మగా మారిపోయింది అంటే ఆనాడు ఆకాశవాణి అబద్ధమైనా ఆడుండాలి, లేదా ఇప్పుడు చెప్పిన అమ్మవారైనా అసత్యమాడుండాలి. కానీ అమ్మవారు 8 చేతులతో అంత విచిత్ర విగ్రహంతో దర్శనమిచ్చిన ఆవిడికి అసత్యమాడవలసిన అవసరమేమున్నది? కాబట్టి అప్పుడు ఆకాశవాణిదే అసత్యం, ఇదే సత్యం అనిపించింది వాడికి. అప్పుడు ఆకాశవాణి అవకాశవాణి, ఈసారి వచ్చిన అమ్మవారు ఈవిడ ఈ అశరీరవాణి కాదు, రూపంతో పలికింది, ఈవిడ సత్యమే పలికింది. అంటే నన్ను చంపేవాడు ఒక కుర్రవాడు ఎక్కడో పెరుగుతున్నాడు. ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందనమాట, నన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడన్నదిగా. ఇప్పుడు వాడి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? వెంటనే వాడు ఏం చేశాడు, భటుల్ని పిలిపించేశాడు. నాయనలారా, మంత్రుడిని పిలవండి అన్నట్ట. ఈ భటులు అప్పటికప్పుడు మహావేగంగా, ఇంకా తెల్లవారుజాము కూడా కలిదు, అంతా అర్ధరాత్రి వేళే కదా, 3 గంటల సమయంలో నిద్రపోతున్న మంత్రులందరినీ వేగంగా ఆ చీకట్లో ఆ రాత్రి వేళ లేపి తీసుకొచ్చేశారు. వాళ్ళు కంగారు పడి, 8 మంది ప్రధానమంత్రులు ఉన్నారండి వాళ్ళకి, వీళ్ళు అష్ట ప్రధానులు కానీ శిష్ట ప్రధానులు కారు, దుష్ట ప్రధానులు వాళ్ళు. అసలే వీడు గద్ద, వీడికంటే రాబందులు లాంటి వాళ్ళు. వాళ్ళు వాళ్ళు 8 మంది ఎదురుగుండా కూర్చున్నాక జరిగిందంతా కౌసుడు చెప్పగానే వాళ్ళు పక్కపక్కనవి, మహారాజా ఇదంతా నీవు తొందరపడి చేసుకున్న పొరపాటే, నీలోనే కొంత తప్పు ఉన్నది. నువ్వేం చేసావు, ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళావు, వాళ్ళని జయించావు, జయించి వదిలిపెట్టావు. అప్పుడే దేవతల్ని చంపి ఉంటే నీకు ఈనాడు ఈ కష్టం వచ్చేది కాదు. అసలు శత్రుత్వం రాకుండా చూసుకోవాలి, శత్రుత్వం వస్తే ఆ శత్రువుల్ని పూర్తిగా మట్టు పెట్టాలి. శత్రువుల్లో దెబ్బ కొట్టదులేమనుకో, తోక త్రొక్కిన త్రాచులై పగబట్టి మన మీదకు వస్తారు. వీళ్ళు గొప్ప సలహా ఇచ్చారు. ఇది దుష్టులైనా వాళ్ళు చెప్పినది సర్వకాల సర్వావస్థల్లో పనికొచ్చే గొప్ప ధర్మ సూక్ష్మం అన్నమాట. యథామయోంగే సముపేక్షితో నృభి నశక్యతే రూఢపద చికిత్సితుం యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథ రిపుర్మహాన్ బద్ధబలో నచాల్యతే. మహారాజా, 3 విషయములలో మనం ఏమరిపాటుతో ఉండకూడదు. ఏమేమిటా 3 విషయాలు? మొట్టమొదటిది ఏమిటి, శరీరమునకు రోగము రాకుండా చూసుకోవాలి. దీన్ని పోతన గారు అందంగా పద్యంగా రాశారు, ఒత్తి కొనుచు రాణీజనది ఎత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపొందగు మెత్తనకారాదు రాదు మీద జయంపన్. అనగా ఏమిటనమాట, ముందు మనిషి అన్నవాడు ఎప్పుడు రోగం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరమును వ్యాయామంతో దృఢంగా ఉంచుకోవాలి, ఆహారం పవిత్ర ఆహారం తీసుకోవాలి, పనికి మాలిన ఆహారం, కుళ్ళిపోయిన ఆహారాలు, లేక దుష్టాహారాలు తింటే ముందు అనారోగ్యం వస్తుంది. కాబట్టి ముందు మంచి ఆహారం తీసుకుంటూ శరీరానికి వ్యాయామం ఇస్తూ రోగం కలిగినటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుని అసలు రోగము రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పొరపాటున మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోగం వస్తే అప్పుడు వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మందును పూర్తిగా వాడి రోగము సమూలముగా నాశనం చెయ్యాలి. మళ్ళీ మనం ఏం చేస్తాము, సొంత పెత్తనంతో వాడు 4 టాబ్లెట్లు వేయంటే 2 వేసి ఆ కొంచెం తగ్గింది కదా అని వదిలేస్తాం, మళ్ళీ రోగం మొదలవుతుంది. అందుకని ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళు, పూర్తిగా మందు వేసి మళ్ళీ రోగం రాకుండా సమూలంగా నాశనం చెయ్యాలి. ఒకవేళ అలా నాశనము చెయ్యకుండా ఉపేక్షిస్తే ఆ రోగం తిరగబెడుతుంది, నిన్ను నాశనం చేస్తుంది. ఇది మొదటి సలహా. ఎంత అద్భుతమైనది, దీన్నే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఇక రెండవది, శత్రువులు పుట్టకుండా చూసుకో. అనవసరంగా ఎవరితో తగాదా పడకు. తొందరపడి నోటితో తిట్టి ఇతరులను తోలనాడి వాళ్ళని మనకి వ్యతిరేకుల్ని చేసుకోకూడదు. మనంతట మనం ఎవరిని చేసుకోకూడదు. కర్మగాలి శత్రువులు ఒకవేళ వచ్చారు, శత్రుత్వం పుట్టింది, అప్పుడు వాళ్ళని సమూలంగా నాశనం చేయాలి. ఓ దెబ్బ కొట్టు వదిలేయకూడదు అండి. రెచ్చగొట్టు వదిలితే వాళ్ళు రెచ్చిపోయి కసి పెట్టుకుని రహస్యంగా అంతం చేస్తారు. కాబట్టి శత్రువులు పుట్టకుండా చూసుకోవాలి, పుడితే వాళ్ళని పూర్తిగా నాశనం చెయ్యాలి. ఇంకా మూడవది, ఇంద్రియముల అంటే వ్యసనములు. వ్యసనముల జోలికి వెళ్ళనే కూడదు. దొరికింది కదా, ఎవడో పోసాడు కదా అని గుడ్డి తాగేవనుకో, ఫ్రీగా వచ్చిందని ఫినాయిల్ తాగితే రేపు పొద్దున అది నీకు అలవాటు అయిపోతుంది, ఆ తర్వాత అందులోంచి బయటపడలేవు. కాబట్టి అసలు ముందు వ్యసనము జోలికి వెళ్ళకు. ఒకవేళ వెళ్ళావు, వెడితే ఏం చెయ్యాలి, ఏదో రకంగా పూర్తిగా ప్రయత్నించి ఆ వ్యసనంలో నుంచి బయటపడాలి. ఒక్కసారి ఆ వ్యసనంలోంచి బయటపడకుండా మధ్య మధ్యలో వెళ్ళావా, మళ్ళీ ఆ వ్యసనం నిన్ను పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి వ్యసనము పుట్టకుండా చూసుకోవాలి, పుడితే సమూలంగా నాశనం చెయ్యాలి. ఈ మూడింటి విషయంలో మెత్తనగా రాదు, మెత్తబడకూడదు. పర్వాలేదులే, కొంచెం చొక్కే కదా అనుకుంటే వ్యసనం నాశనం చేస్తుంది. ఒక్క శత్రువే కదా అనుకుంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు కొంప ముంచుతాడు, లేదా కొంచెం రోగమే కదా చిన్న దగ్గే కదా అనుకుంటా, చిన్న దగ్గే తర్వాత కొంప ముంచేస్తుంది. ఈ విధంగా రోగమును, శత్రువులను, వ్యసనములను ఉపేక్షించరాదు. నువ్వు చేసిన పని ఏమిటి, శత్రుత్వం తెచ్చుకున్నావు దేవతలతో. ఒక్క దేవతలతోటైనా మహాత్ములైనటువంటి వాళ్ళందరితో తగాదా పడ్డావు. తగాదా పడిన వాళ్ళవి వాళ్ళని పూర్తిగా నాశనం చేయకుండా ఓడించి వదిలిపెట్టావు. దాంతో వాళ్ళంతా కుట్ర పన్నారు, రెచ్చిపోయారు, నిన్ను చంపడానికి ప్రయత్నించారు. నిన్ను చంపడానికి దేవతలంతా కలిసి విష్ణువుని భూలోకానికి దింపారు. అంటే ఈ ఆపద చేజేతులారా నువ్వు తెచ్చుకున్నావు. అసలు ఆనాడు దేవతల జోలికి వెళ్ళకూడదు, వెళ్ళావు, వాళ్ళని ఎందుకు వదిలేవు? అదే కదా ఇవాళ నీకు ఈ ప్రమాదం తెచ్చిపెట్టింది. అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఇట్టయిన తడయనేటికి ఎవడో ఒక పిల్లవాడు పుట్టి పెరుగుతున్నట్ట, అంతే కదా అమ్మవారు చెప్పిన మాట. వాడు పుట్టి పెరిగిన తర్వాత కదా నిన్ను చంపాలి. ఈలోపు ఏం చేద్దామంటే, పట్టణముల మందలందు పల్లెల, ఈ పట్టణాల్లో పల్లెల్లో మందల్లో అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరెవరు చిన్నపిల్లలు పుట్టారో మొత్తం అంతా ఆన్లైన్లో చూసేద్దాం. చూసేసి ఇగో మనం వాళ్ళని చంపడానికి పంపిద్దాం. ఎవరున్నారు, మన అక్కయ్య ఉందిగా పూతన, ఆవిడికి బోణి, ఆవిడ ముందు పంపుదాం. ఆ పూతలతో పాటు బకాసురుడు, తృణావర్తుడు, ప్రలంబాసురుడు, శకటాసురుడు, కేసి, ధేనుక, బక, ద్వివిధ, ఇత్యాదులందరినీ పంపించేద్దాం. వీళ్ళు వెళ్ళి ఈ పల్లెలు మందలు పట్టణాలు గాలించి గాలించి ఏ మూల ఈ మధ్య పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి 8 ఏళ్లలోపు ఎవరుంటే వారందరినీ సమూలంగా నాశనం చేసేస్తారు. శిశువులంతా నశించిపోతే ఇక నీకు శత్రువులు ఉండరు. నువ్వు గుండెల మీద చేసుకుని వాడు హాయిగా అలారం పక్కన పెట్టి అది మోగుతున్నా మెలకు తెచ్చుకోకుండా నిద్రపో, దర్జాగా అంత హాయిగా పడుకో. ఇంకా మరొకటి మిగిలింది మనకి, అసలు విష్ణువుని సర్వనాశనం చేయడానికి ఈ పిల్లల్ని కూడా చంపక్కర్లా. మంచి తెలివైన ఉపాయం ఒకటి నీకు చెబుతాం, క్లూ ఇస్తాను నీకు. అది గనక నువ్వు చేసావో విష్ణువు తనంత తానే చచ్చిపోతాడు. విష్ణువుని చంపడానికి మనం వెతకక్కర్లేదయ్యా, విష్ణువు వైకుంఠంలో లేడు, ఆ విష్ణువు మన దగ్గరే ఉన్నాడు, ఆ విష్ణువుని చంపాలి. ఎలాగా అన్నాడు కంసుడు, ఇదే చెబుతున్నాం కంగారు పడక మరి అని గొప్ప సలహా ఇచ్చారు మంత్రులు. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు, ఆ చక్రి ధర్మంబునందమరున్, గోవులు భూమి దేవులు తితిక్షామ్రాయ కారుణ్య సత్యములున్, యాగతపో దమంబులును శ్రద్ధ శాంతులు, విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండంతంబును పొందిడు. అబ్బా ఏం సలహా ఇచ్చారండి వాళ్ళు. ఆ సలహానే ఇప్పుడు కొంతమంది పాటిస్తున్నారు. కౌన్సిల్ యొక్క అనుయాయులు ఇప్పుడు యూనివర్సిటీలో చేరారు. హైదరాబాద్లో ఒకడు, ఎర్రజెండా పట్టుకుని ఒకడు చేరారు. వీళ్ళంతా కూడా కౌన్సిల్ యొక్క అనుయాయులు చచ్చి మళ్ళీ పుట్టారన్నమాట కలియుగంలో. ఏం అత్యద్భుతమైన సలహా యోగనండి వాళ్ళు. దేవతలకి మూలం విష్ణువు, ధర్మమునకు మూలం విష్ణువు, విష్ణువు పోతే మనలాంటి రాక్షసులం సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ విష్ణువుని చంపే మార్గం ఏమిటనమాట, విష్ణువు ఎవరెవరిలో ఉంటే వాళ్ళందరినీ చంపేశామంటే ఇంకా విష్ణుమూర్తికి శరీరం ఉండదు. విష్ణుమూర్తికి ప్రత్యేకంగా శరీరం లేదట, ఆయన కొంతమందిని పట్టు కూర్చుంటాడు. ఆ కొంతమందిని అంతం చేశామంటే ఇక ఆయనకి శరీరం లేక తనంతా తానే చచ్చిపోతాడు. ఆ కొంతమంది ఎవరు? ధర్మంబునందమరున్, విష్ణువు ధర్మములో ఉంటాడు. మీలాంటి ధర్మాత్ములు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళందరినీ చంపేయమన్నారు. అందుకే కంసుడు లేడు కాబట్టి మీరు బతికారు నా పురాణం వినడానికి. పురాణం వినేవాళ్ళంతా ధర్మాత్ములే సహజంగా. ధర్మములో విష్ణు ఉంటాడు గనక ధర్మమును ఆచరించే వారందరినీ చంపేయి, అప్పుడు విష్ణుమూర్తికి శరీరం ఉండదు. ఇంకా రెండోది గోవులు, ఆవులు ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి గోవులన్నింటినీ చంపేసి వాడి మాంసం తినేద్దాం. భూమిదేవులు, ఈ బ్రాహ్మలు ఎక్కడుంటే అక్కడల్లా ఆ విష్ణు ఉంటాడు వీళ్ళందరినీ నరికి పారేద్దాం అంతే. తితిక్ష, సహనముతో ఓర్పుతో ఉన్న వాళ్ళల్లో విష్ణు ఉంటాడట. విష్ణు ఎక్కడుంటాడు? మీలాగా సాత్వికంగా కోపం లేకుండా ఎంతో ఓర్పుగా పురాణం వినలేదటండి మూడేసి గంటల పాపం. ఇంకెంతకంటే తితిక్ష కలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఇలా ఓర్పు కలిగిన వాళ్ళందరిలో విష్ణు ఉంటాడు గనక ఓర్పు కలిగిన వాళ్ళందరినీ చంపేయి. ఆమ్మనాయ, వేదములు ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి వేద పఠనం జరుగుతున్న చోటల్లా వాళ్ళని నరికి పారేయంతే. కారుణ్య, కరుణ ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి కరుణాస్వరూపులందరినీ చంపేద్దాం. సత్యములున్, సత్యం పలికే చోట విష్ణు ఉంటాడు కాబట్టి సత్యం పలికే వాళ్ళందరినీ నరిగి పారేద్దాం. యాగము జరిగితే ఆయన ఉంటాడు, యజ్ఞములు ధ్వంసం చేసేయి. తపస్సున్న చోట విష్ణు ఉంటాడు, తపస్సుని నాశనం చేసేయి. దమం, ఇంద్రియ నిగ్రహం ఉన్న చోట విష్ణు ఉంటాడు కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళని చంపేసి వ్యసనములు నేర్పామంటే మన రాజ్యం, కొత్త రాజ్యం స్థాపించవచ్చు, కొత్త దేవుడు అండి అని అంతప్పుడు నేను ఎంత ప్రార్థిస్తారు. శ్రద్ధగా పురాణం ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి శ్రద్ధ కలిగిన వాళ్ళందరినీ చంపేయి. శాంతి ఉన్న చోట ఆయన ఉంటాడు కాబట్టి శాంతంగా ఉన్న వాళ్ళందరినీ చంపేయి. శ్రద్ధ, శాంతులున్, విష్ణు దేహములు, ఇవన్నీ విష్ణు దేహములు, ఇన్నింటినీ అంతమొందించితే, ఈ అన్నిటినీ సంహరిస్తే ఆయన తనంతట తానే చచ్చిపోతాడు. అప్పుడు విష్ణువు చచ్చిపోతే, చెరువెండిపోతే చేపలు తమ ఎంత తాము చచ్చినట్లుగా విష్ణువు యొక్క దేహములు నశిస్తే విష్ణువు నశిస్తాడు, విష్ణువు నశిస్తే దేవతలు వాళ్ళంతట వాళ్ళు నశిస్తారు. అప్పుడిక మనకి భవిష్యత్తులో ఎదురుండదు. ఈ ప్రపంచమంతా పూర్తిగా రాక్షస సామ్రాజ్యం, పాపాత్ముల దుర్మార్గుల సామ్రాజ్యం తయారవుతుంది. తినడం, తాగడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, నియమములు లేకుండా ఉండడం అనే ఒక గొప్ప సామ్రాజ్యం సృష్టించుకోవచ్చు. అప్పుడు వావి, వరస, ఈ చెత్త, చెదారం ఇవేమి ఉండవు, నియమములు ఉండవు, మంచి ఉండదు, అంతా చెడ్డే ఉంటుంది. ఎంత సుఖంగా ఉంటుంది! కాబట్టి మా మాట విన్నావా, ఈ పని చెయ్యి. నువ్వు మమ్మల్ని పంపావంటే చంపుదమే నిలింపులను, దేవతల్ని చంపుదాం, రంకెలు వేసుకుంటూ వెళ్లే ఆవుల్ని విదారించేద్దాం, మహాత్ముల్ని ధ్వంసం చేసేద్దాం, లోకమంతా విధ్వంసకాండ సృష్టిద్దాం, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి పేల్చేసి విధ్వంసం సృష్టించి మన మతం తప్ప ఇతర మతం లేకుండా చేసేద్దాం. ఈ వేదమతం, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం, ఇవి పూర్తిగా నాశనం అయిపోతే మనం సుఖంగా ఉండవచ్చును అనగానే కంసుడు ఆనందపడిపోయి, అందుకే కదా మిమ్మల్ని 8 మందిని ప్రధానమంత్రులుగా పెట్టుకున్నది నేను. ఆహాహా, ఎంత గొప్ప సలహా ఇచ్చారు! ఈ క్షణమే మీ అందరికీ 3 రెట్లు జీతం పెంచేశానన్నాడు. వాళ్ళకి జీతం పెంచాడు. టీఏలు, డిఏలు, ఇంకా అన్ని ఇచ్చాడు. హెచ్ఆర్ఏలు అన్ని మొత్తం పెంచేశాట. వాళ్ళకి భద్రత ఇచ్చాడు. ఇంకా వాళ్ళ ఆజ్ఞను పుచ్చుకున్నాడు. ఆ క్షణమే ఈ పోతన, కేసి, ధేనుకుడు, బొక్కుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, ముష్టికుడు, అరిష్టుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ పొండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ వెదకండి, వెదికి వెదికి ఒక్క పసివాడు లేకుండా చేసేయండి, ధర్మం లేకుండా చేసేయండి, విష్ణువుని లేకుండా చెయ్యండి అనగానే వాళ్ళు ఉబ్బి బొబ్బలు పెట్టి సోలములు, కత్తులు, ముద్గరములు, కట్వాంగాలు పుచ్చుకుని దేశాల మీద, ఓళ్ల మీద, అడవులు మీద పడిపోయారు. ఈ విధంగా లోకమంతా విధ్వంసకాండ సృష్టించేశాడు. ఒక్క రోజులో 200,000 మందిని చంపించేసేట వాడు. కోటానుకోట్ల గోహింస చేసేశాడు. ఒకే క్షణకాలంలో పసిపాపలందరినీ ఉఫ్ఫని ఊదిపారేశాడు వాడు. దాంతో ఏమైపోయిందట, కంసుడు అంత పూర్వం ఎర్రగా ఉండేవాడు, కాస్త నల్లగా అయిపోయింది ఆ ముఖం, పాపాత్ముల ముఖం అలా అయిపోతుంది. ఆయుహు శ్రియము,
యశో ధర్మం లోకానాశిషయే వచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః.
ధర్మ సూక్ష్మం చెప్పారు. మహత్ అతిక్రమః అంటే మహానుభావులకు అపచారం చేస్తే, మహానుభావులైన యోగులకి, పుణ్యాత్ములకి, నిరంతరం వాక్శుద్ధితో ఉండే మహాత్ములకి మనస్సుకి బాధ కలిగిస్తే అదే పాపం అన్నారు. అసలు మనస్సుకి బాధ కలిగిస్తేనే వాడి బాధ శాపమవుతుందే, అటువంటిది వాళ్ళని చంపించేటవాడు. దానివల్ల ఏమైంది, ఆయువు తగ్గిపోయింది. కంసుడు ఆయుర్దాయం ఇంకా కేవలం 8 ఏళ్లలోకి వచ్చేసింది. వాడి ఆయువు ఇంకా నిజం చెప్పాలంటే 180 ఏళ్ళు ఉంది ఆ రోజు నుంచి. 180 ఏళ్ల ఆయువు పోయి 8 ఏళ్లలో వాడికి చచ్చే రాత వచ్చింది. ఆయువు ఎప్పుడు పాపం వల్ల తొలగిపోతుంది. శ్రీయం, వాడి రాజ్యంలో డబ్బు తగ్గిపోయింది క్రమంగా. వాడికి పన్నులు వసూలు చేస్తే కానీ బతకలేని స్థితి వచ్చిందిటండి ఆ పాపం వల్ల. యశ కీర్తి ఎలాగో పోయింది, ధర్మం అడుగంటింది, లోకమంతా వాడిని తెగతెట్టడం మొదలెట్టింది కదా. దాంతో లోకంలో ఏ మూలకెళ్ళినా కంసుడి మీద ఉమ్మేయడం మొదలెట్టారు. ఆ విధంగా వాడికి అపకీర్తి వచ్చింది. హంతి శ్రేయాంసి, శ్రేయములను నాశనం చేస్తుంది. ఏమిటి, మహాత్ముల హింస. ఆర్యులను హింసిస్తే మన శ్రేయస్సు తొలగిపోతుంది. ఈ శ్లోకానికి పోతన గారు చాలా చక్కని పద్యం రాశారు. వెదకి వెదకి దైత్య వీరులు సాధుల నడప వారి బలములు అడగిపోయే యశము సిరియు భద్రము ఆయువు ధర్మంబులు ఆర్యహింస చేయ అడగు కాదే. మహాత్ముల్ని హింసిస్తే అన్నీ నశించిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మన వాక్కుతో కూడా మహాత్ములకి మనస్సు గాయం కాకుండా చూసుకోవాలట. వాళ్ళు గాయపడి ఇంట్లోంచి రాకుండా ఉండిపోయారంటే అంతటి మహానుభావుల మనస్సుని బాధ పెట్టిన కారణం చేత వంశాలు నశించిపోతాయి. అందుకే ఎప్పుడూ కూడా మహాత్ములకు ఎక్కువ బాధ కలిగించకూడదు. ఇవాళ మైకులు దొరికాయి కదా అని చక్కగా పురాణ ప్రవచనాలతో అందరినీ బాగు చేస్తున్న వాళ్ళని తిట్టామనుకోండి, దొరికాడు కదా అని. ఆ తర్వాత ఆ మహాత్ముడి మనస్సు గాయపడితే, ఆ మహాత్ముడి కంటే మహాత్ముని ఇంట్లో వాళ్ళు, ఆడవాళ్ళు బాధపడితే ఆ బాధ పెట్టిన వాళ్ళు కొన్ని తరముల పాటు నశించిపోతారని చెప్పే వేదాలు చూడండి మీరు ఎప్పుడైనా సరే. ధర్మం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా కొంతమంది చాలా ధర్మం మీద నిలబడతారు, ఎప్పుడు చూసినా పవిత్రంగా గడుపుతారు. అటువంటి వాళ్ళు కాకినాడలో ఉండే ఒక ధర్మాత్ముడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంతమందిని ఉద్బోధన చేస్తున్నాడు. అలాంటి వాడి మనస్సుకి మనం బాధ కలిగించకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా అసలు ఎవరికి బాధ కలిగించకూడదు. ఎందుకు, మనం ధర్మం ఇదే చెప్పండి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద దాడి చేయటం, ఆ వ్యక్తిని బాధ పెట్టడం, తద్వారా ఆయనకి కలిగించిన గాయం మనకి హేయమవుతుంది, అసలు శ్రేయస్సును తొలగిస్తుంది. ఆర్యహింస చేయ నడగు కాదే అని ఇంతకంటే ఇంకెవరు చెప్తారు. భాగవతం చెప్పింది, ఆర్యులను హింసించకు, మహాత్ముల్ని హింసించకు. వారిని హింసిస్తే వారి బాధ నీకెప్పుడూ బాధయే, నీకు శ్రేయస్సు ఉండనివ్వదు. క్రమంగా కంసుడి యొక్క ఆయువల నశించిపోయింది పాపం. ఇక అక్కడ తెల్లారింది. తెల్లవారగానే యశోదాదేవి తన పక్కలో ఉన్న బుజ్జిబాబును చూసుకుంది. ఆవిడ మురిసిపోయింది. రాత్రి ప్రసవం అయ్యింది కానీ నాకు పుట్టింది ఎవరో చూడలా. అబ్బో, లేక లేక పుట్టినా బిడ్డ, మగ పిల్లవాడే పుట్టాడు. ఆ పుట్టినవాడు కూడా ఏం అందంగా ఉన్నాడు. సహజంగా చంటి పిల్లల్లో పెద్ద అందం ఉండదు, ఎందుకంటే వాడు కొంచెం కొంచెం పెరిగాక అందం కనబడుతుంది. నెత్రుగుడ్డు దగ్గర ఏముంటుంది, కానీ ఆ పిల్లాడు అలా కాదట. అసలు శరీరం మీద ఏమీ లేదు, అపవిత్రతే లేదు. సంపూర్ణమైన సౌందర్యముతో, కోటి సూర్యుల కాంతితో, చంద్రుల సుశీతలత్వంతో, చిరునవ్వుతో కనబడుతున్నాడు. వాళ్ళ అమ్మకేసి అలా నవ్వుతూ చూడగానే ఆ అమ్మకి మతిపోయింది. ఎంత అందమైన పిల్లాడు పుట్టాడు బాబోయ్, నా దిష్టే తగిలేటట్టుంది అనుకుందిట. పిల్లలు పుష్టిగా ఉంటే తల్లి దిష్టి కూడా తగిలేస్తుంది, అంత అందంగా ఉన్నాడు ఆ స్వామి. క్షణాల మీద ఈ వార్త అందరికీ వ్యాపించేసింది. చిత్రం చెప్పనా, అసలు ఎవరు చెప్పకుండానే తెలిసిపోయింది కృష్ణుడు అక్కడికి రావడంతో. ఆవులకు ఎవరు చెప్తారు, దూడలకు ఎవరు చెబుతారు, అయినా తెలిసిందిట ఆ ప్రాంతంలో. వెంటనే కృష్ణుడు పుట్టాడు అని యశోద గ్రహించేంత వరకు మాత్రం లోకానికి తెలియలేదు. యశోద పిల్లాడు దూడగానే మాత్రం యశోద ద్వారా అందరికీ తెలిసినట్టుగా దొడ్లో ఉన్న ఆవులకి దూడలకి ముందు తెలిసింది. క్రేళ్ళురికి మసల లేగల్లు మల్లడి కొన్ని రంకెల్లిడియ మద వృషభంబుల్ పెళ్ళుగా మొదవుల పొదుగులు జల్లించం బాలు బాలు సంభవ వేళం. ఆ వెంటనే దూడలు తాళ్ళు తెంచేసుకుని, బుజ్జి బుజ్జి దూడలు ఉంటాయి చూసారా మన గోసంరక్షణలో ఈ వెనకాతలే, ఆ దూడలకి తాళ్ళు ఇప్పామంటే ఇష్టం వచ్చినట్టు చెలరేగి ఎగిరి గంతులేస్తాయి. తోక జెండాకర్రల పైకెత్తి నాలుక్కాళ్ళ మీద చెంగు చెంగును దూకేయట లేగదూడలు. ఆ దూకడానికి క్రేళ్ళురుకుట అంటారనమాట. ఆవు దూడలు అటు ఇటు చెక్క 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 చురుగ్గా పరిగెడతాయి. ఆవు దూడలు పరిగెత్తినంత చురుగ్గా ఇంకా ఏ జంతువు పరిగెత్తదు. వాటిలో చురుకుతనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆ నాడు కృష్ణుడు పుట్టగానే కృష్ణుడు పుట్టిన వార్త తెలియగానే నాలుగు కాళ్ళ మీద అటు ఇటు గంతులు వేయడం మొదలెట్టాయి తొవ్వాయిలు అన్నమాట. ఇంకా మదించిన ఆభూతులు ఉన్నాయి. ఈ ఆభూతులు ఆనందం తట్టుకోలేక మూతి పైకెత్తి మోర ఎత్తి పెద్ద రంకెలేసి కణిళ్ళు అని అమ్మా అని అరిచాయి అనమాట. ఆవులు అయితే ఇంక చెప్పేక్కర్లా. ఆవుల్లో కొన్ని ఆవులు బాగా పాలిచ్చే ఉన్నాయి, కొన్ని పాలు ఇవ్వలేనటువంటి బక్క ఆవులు ఉన్నాయి, కొన్ని ఒట్టిపోయిన ఆవులు కూడా ఉన్నాయి. అన్ని ఆవుల్ని సమానంగా పోషిస్తాడు మహాత్ముడు నందుడు. కానీ ఇప్పుడు జరిగిన తమాషా ఏమిటో తెలుసా? పాలివ్వడం మానేసిన ఆవులు కూడా బాలుడు పుట్టగానే పాలు కుంభవృష్టి కింద ఇవ్వడం మొదలెట్టేట. అలా కారిపోతున్నాయి, ఎవరో పెతకట్లేదు. ఇంకా చిత్రం చెప్పంటారా? వేదవ్యాసుల వారు అన్నారు, గర్గుల వారు అన్నారు, కృష్ణుడు పుట్టగానే వట్టిపోయిన ఆవులు పొదుగుల్లోంచి అలా పాలు కారిపోతున్నాయి, ఇంకా కుంభాలు కలిగినటువంటి మంచి కొండల్లాంటి పొదుగులు కలిగిన ఆవులు ఎలాగో కారుస్తున్నాయి. ఈ పాలు ఈ వ్రేపల్లె నుంచి ప్రవాహంగా వెళ్ళి యమునా నదిలో కలిసిపోతే యమునా నది నీరంతా పాలైపోయిందిట. ఆవు పాలతో నిండిపోయింది. అంటే ఇప్పుడు యమునా నదిలో ఉన్నది నల్లని నీరు కాదు, లేదా వరద వల్ల వచ్చిన ఎర్రని నీరు కాదు, పూర్తిగా క్షీరసాగరం అన్నట్టుగా ఉంది. మతిపోయింది అక్కడ ఉన్న వాళ్ళకి, ఇదేంటే పాలులా అయిపోయింది అని అందులోకి అడుగు పెట్టి తాగితే మళ్ళీ కమ్మని పాలు, గొమ్మ పాలు. ఆవు పాలకు ఎంత రుచి ఉంటుందండి! కాచుకుని వాడిని తాగితే చాలా మంచిది, వేడి వేడి అని చాలా మంది ఈ బోడి మనుషులు అంతా తాగడం మానేశారు. కానీ ఆవు పాలకున్న జ్ఞానం మరి దేనికి ఉండదనమాట. దాంతో అందరూ నదిలో నీళ్లు కూడా పాలైపోతే ప్రేమగా తాగడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ దూడలు అటు ఇటు పరిగెడుతున్నాయి, ఆవులు పాలిచ్చేస్తున్నాయి, మదించినటువంటి ఆవుబోతులు రంకెలేస్తున్నాయి. వాటిని పట్టుకోలేక కాపలా వాళ్ళంతా వచ్చి ఇలా పట్టుకుంటే అవి అటు ఇటు తోసేసుకుంటూ పెడుతున్నాయి, ఎవరిని కుమ్మడంలా, కానీ ఆనందంతో గంతులేస్తున్నాయి, మూత్ర విసర్జన చేశాయి. ఆవు మూత్రంలో అత్యంత పవిత్రత ఉన్నది. పిల్లలు పుట్టినప్పుడు ఆవు కనుక మూత్రం విడిచిపెడితే ఆ పిల్లవాడికి ఆయుర్దాయం పెరుగుతుందని శాస్త్రం, ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రం. ఇప్పటికి కూడా చిన్నపిల్లలు పుడితే తప్పక మూత్రాన్ని జల్లండి లోపలికి తీసుకెళ్ళి. అందుకని వీళ్ళంతా ఆ మూత్రాన్ని జల్లడం మొదలుపెట్టారు, పేడ వేశాయి. ఈ ఆనందంతో ఆవులన్నీ ఎలా విడిపోతుంటే గోపాలకులు వచ్చి ఆవులకి భలే ఆనందం కలిగింది అనుకుని వెంటనే పసుపు నూనె పట్టుకొచ్చారు. నువ్వుల నూనెలో పసుపు కలిపి పూర్తిగా ముద్ద చేసి ఆ ముద్దని కొమ్ములకి గిట్టలకి ఒంటికి ఇలా మర్దన చేశారట. పసుపులు నూనెలు అలదిన పసదనరి సువర్ణ బర్హి బర్హ ప్రభతో పసిమి కలిగి వెలుగొందను పశులన్నయు మందలందు ప్రసరించెను రూప. ఎంత అందమైన దృశ్యం! పసుపు నూనె కలిపి తెల్లని ఆవులకి, నల్లని ఆవులకి, ఇంకా గోధుమ రంగులో ఉన్న ఆవులకి, ఆవులన్నిటికీ పూసేశారు వీళ్ళు. దానివల్ల ఏమైందిట అది? సువర్ణ బర్హి వరహ ప్రభతో పూర్తిగా బంగారపు రంగు కలిగి బంగారపు పింఛమును వెదజల్లిన నెమళ్లల్లా కనబడ్డాయి. అంటే వీటి శరీరం అంతా ఈ పసుపు రంగు బాగా అలదడం వల్ల, పొలమడం వల్ల ఆవులన్నీ బంగారపు ఆవుల్లో ఉన్నాయి. మామూలు ఆవులు కాదు, ఇప్పుడు అవన్నీ సువర్ణ గోవులు అన్నమాట. సువర్ణవర్ణంతో ఉన్నటువంటి ఆవులన్నీ అటు ఇటు పెడుతూ ఉంటే మొత్తం రేపల్లె అంతా పసిమి రంగుతో మిసమిసలాడిపోయింది. ఎక్కడ చూసినా బంగారపు రంగే అన్నమాట. ఆ రంగుతో మిసమిసలాడిపోయి పశువుల యొక్క కాంతి ప్రసరిస్తూ ఉండగా సూర్యుడు జన్నబోయాడు. సూర్యుడు తెల్లబోయి, ఇక్కడ ఎందుకు నా కాంతి, ఈ ఆవుల నుంచి వస్తున్న బంగారు కాంతి చాలు, లోపల ఉన్న స్వామి కాంతి చాలు అని సూర్యుడు ముఖం చాట వేసి అట్టాపోట అంత కాంతితో ఉన్నాయి అవన్నీ. ఈలోపు పొగిడే వాళ్ళని ఉంటారు, వందిమాగదులు భట్రాదులు వీరంతా వచ్చారట పాపం. వాళ్ళంతా వచ్చి నందుల వారికి జయం, మహానుభావులు దాతలు మీరు అని ఆయన్ని పొగిడి, మీకు పిల్లవాడు పుట్టాడు, మహాత్ముడు పుట్టాడు, వాడు కోటీశ్వరుడు అవుతాడు, పదవులు చేపడతాడు అనగానే వాళ్ళందరికీ నందుడు ఆనందంగా లెక్క లేకుండా బంగారము గోవులు ఇచ్చాట. ఆరగా పొగడేడి చదివెడి వారికి, పొగిడే వారికి అంటే వందిమాగదులకి, చదువుకున్న వారికి, విద్యలను బ్రతుకు వారికి, కొంతమంది కేవలం విద్యతో బ్రతుకుతారు వేద విద్యతో, అటువంటి వారికి, లేమింజేరిన వారికి, పేదవాళ్ళం లేదన్న వాళ్ళకి అందరికీ కూడా కోరకమును నందుడిచ్చ గోధన చెయ్యములు. కోరకుండానే ఇచ్చాడు, వాళ్ళు అలా వచ్చారంతే, వాళ్ళు ఏం అడగలేదు. అడగకుండా మనసెరిగి వాళ్ళందరికీ గోవులు ఇచ్చాడు, సువర్ణం ఇచ్చాడు, వారు సంతోషించి దీవించారు. ఇంకా గోపాలకులంతా మానందుడికి లేక లేక పిల్లవాడు పుట్టాడు, మనం అలంకరించుకుందాం అని వాళ్ళందరూ ఏం చేశారట, కంచుకములు చొక్కాలు వేసుకున్నారు. సాధారణంగా వాళ్ళు ఎప్పుడు చొక్కాలు ఎక్కువ వేసుకోరు, కానీ ఇప్పుడు మాత్రం పండగ వచ్చినప్పుడు మాత్రం చొక్కాలు వేసుకుంటారట. అందుకని కంచుకొమ్ములు వేసుకున్నారు, తల చుట్టూలు, తలకి తలపాగా బిగించి కట్టుకున్నారు. తలపాగా కట్టుకున్నారంటే కిరీటం లాంటిది అది, వాళ్ళకి ఆనందంతో తలపాగా కట్టుకున్నారు. అందులో నెమలీకలు పెట్టుకున్నారు, నడుముకున్న వస్త్రం బిగించుకున్నారు, చేతుల్లో ఆవుల్ని కట్టే తాళ్ళు కర్రలు పుచ్చుకున్నారు. పుచ్చుకుని మేము నిజమైన గోపాలకులం, గోపాలుడిని చూడడానికి వచ్చాం అన్నారట. గోపాలకులందరికీ రాజైనటువంటి నందగోపాలుడి దగ్గరకు వచ్చి వారందరినీ ఆయన అన్నాడు, ఈ పూట మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే భోజనం అంటే అది నువ్వు చెప్పాలేమిటి, చెప్పపోయినా తింటాం, ఆ మాత్రం అబ్బాయి పుట్టాక మళ్ళీ నువ్వేమో భోజనానికి రండి అని చెప్పాలా, రేపల్లంతా మందే అన్నారు. నిజంగా అలా ఉండాలి. అప్పుడప్పుడు నేను కూడా మీ ఇంటికి వచ్చి మా జనాన్ని వేసుకొస్తాను, అంతా మనీళ్ళే అంటాను, చూద్దాం మీరేమంటారు. సరే మొత్తం మీద ఏమైనా వారందరూ సంతోషంగా భోజనాలు భోజనాలు అన్నారు. ఈలోపు ఆడవాళ్ళకి తెలిసింది, అసలు తెలియవలసిన పండగే లేడీస్కి. అందువల్ల మొత్తం గోపికలందరికీ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన వార్త మొత్తం అందరికీ ఎక్కడో మూలన్నావిడ దగ్గర కూడా తెలిసిందిట. వారందరూ పరమానందం పొందారు. చిత్రం చెప్పంటారా, ఆ పూట శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల స్త్రీలందరికీ ఆయన చూచే భాగ్యం కలిగిందట. అంటే స్త్రీలకు ఉండే సహజమైన దేహ సంబంధమైన బాధలు, ఈ బహిష్టు దోషములు ఒక్కరికి కూడా లేవు ఆ సమయంలో. ఎక్కడైనా గోకులం అన్నాక ఎవరో ఒకరికైనా ఉండాలి కదా, అదేం చిత్రము. ఆ పూట అందరికీ అక్కడికి వచ్చే అవకాశం పరమాత్మ ఇచ్చాడు, అది ఆయన లేలంటే. అన్ని చూసుకు పుట్టాడు ఆయన. ఈ విధంగా అందరికీ తెలియగానే వాళ్ళందరూ ఏం చేశారట, ముందు స్నానాలు చేసేశారు. మంగళ స్నానం చేయకుండా చిన్నపిల్లాన్ని చూడకుండా చూడడానికి వెళ్ళకూడదనమాట. స్నానము చెయ్యకుండా అపవిత్ర శరీరంతో పాచిముఖాలతో చెమట శరీరంతో శిశువుల దగ్గరికి వెళ్ళకూడదని కఠోరమైన బృహస్పతి శాసనం ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అసలు ఎప్పుడైనా మీరు పూర్వకాలంలో ఒక విషయాన్ని పరిశీలించే ఉంటారు, మనం పిల్లలు చూడడానికి వెడితే ముందు గుమ్మం దగ్గరే చెంబుతో నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కుని అప్పుడు లోపలికి రండి, మీతో పాటు బ్యాక్టీరియా వస్తుంది లేదా కొన్ని పోతనాది రాక్షసులు వస్తాయి, భూతప్రేతాలు వస్తాయి అని. కాబట్టి శుచిగా వెళ్ళాలి. అందరూ కూడా గోపికలు శుచిగా స్నానం చేశారు. వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులే, బాగా నగలు వేసుకున్నారు, చీరలు కట్టుకున్నారు, బాగా అలంకరించుకున్నారు. వేడుకతోడ క్రమ్ముడులు వీడ కుచో పరిహార రేఖలల్లాడ కపోల పాలికల హాటక పత్ర రుచుల్ విలోకనం వాడ పటాంచలం బులసియాడగా చేడియలేగి చూచిరొగి జిష్ణుని కృష్ణుని చిన్ని విష్ణుని. ఇక ఈ స్త్రీల అలంకారాలు మాకు శుభవార్త తెలిసింది. యశోదాదేవికి కొడుకు పుట్టాడు, ఆవిడికి కొడుకు పుట్టాడంటే మనందరి యొక్క పిల్లవాడితో సమానం అని ఆనందంతో పవిత్ర స్నానాలు చేశారు. ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసుకున్నారు, బంగారపు అంచు ఉన్న చీరలు కట్టుకున్నారు, జుట్టంతా దువ్వుకున్నారు. కొందరు ఏం చేశారు, జుట్టుని ఇలా ముడేసి కొంత జుట్టు వదులుగా వదిలిపెట్టారు, కొంతమంది జడలు వేసుకున్నారు, కొద్దిమంది విరబూసుకున్నారు. ఆ విరబూసుకున్న దాని వెనకాతలు కూడా ఒక మంచి రిబ్బన్తో కట్టారు. ఈ జుట్టులో రకరకాలైన పువ్వుల దండలు పెట్టుకున్నారు, మల్లె పువ్వుల దండ, సంపంగి పూల దండ, మందార పూల మాల, ఇలా అందరూ మాలలు ధరించారు, మెడ నుండా మాలలు వేసుకున్నారు. ఇక ఎక్కడెక్కడ దాచిన బీరువాలో ఉన్న నగలన్నీ తీశారు బయటికి, నడుముకి వడ్డాణం దగ్గర నుంచి ముక్కుకు నత్తి దగ్గర నుంచి, అందుకే అన్ని రకాల ఆభరణాలు ధరించారట. పండగలు వచ్చినప్పుడు వేసుకోవడానికి కాకపోతే ఎక్కడో సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడానిక దండగా అని నగలన్నీ తీసి మరీ ధరించారట. ఈ చీరల్లో కూడా కొంతమంది ఏం చేశారు, పమిటి కొంగు కిందకి జారేశారు, కొందరు బొడ్లో దోపారట, మరి కొంతమంది మెడ చుట్టూ తిప్పుకున్నారట. ఇవన్నీ రకరకాల అలంకారాలు. అందుకే పటాంచలంబు లసియాడగా చీర కొంగులు నేల మీద కల ఈడ్చుకుంటూ కొంతమంది వెళ్ళారు. జుట్టు బాగా పెరిగిన ఆవిడ నడుస్తుంటే అనకాతల చీపురు కట్ట ఊడ్చినట్టుగా నేలంతా ఊడుస్తుంది ఒక ఆవిడగట. ఈ ఎన్ని రకాల అవన్నీ చూపించుకుంటూ చేడియలంతా అలంకారాలతో చంద్రబింబం వంటి ముఖాలతో వయ్యారముగా నడుచుకుంటూ, చూసావా నా కంకణాలు ఈ మధ్యనే చేయించారని ఒక ఆవిడ, పెద్ద మీ ఆయనేనేమిటి నాకు చేయించాడు గొలుసు అని ఒక ఆవిడ, ఆ పాత గొలుసే కదా అని ఒక ఆవిడ, కాదు కొత్త గొలుసు అని ఒక ఆవిడ, ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ చేడియలేగి చూచేవి ఒగి జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని. సర్వలోకాలని జయించే పరమాత్మని, ఆకర్షణ స్వరూపుణ్ణి, సర్వవ్యాపక అనంతమూర్తిని ఆ అనంతుణ్ణి చూడడానికి వెళ్ళారు. ఆ వెడుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకుంటారట, 60 ఏళ్ళు మొన్నే వచ్చాయి, షష్ఠి పూర్తి చేసుకున్నది యశోదాదేవి, ఇంకా ఆవిడికి పిల్లలు పుట్టరు అని అందరూ చెప్పారు. ఇప్పుడు పిల్లాడు ఇంతకాలానికి పుట్టాడట, ఎంత అదృష్టమో. ఏమి నోము ఫలమో,
ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలారా వీనులలరా, మన యశోద చిల్ని మగవాణి కనెనట చూచి వత్తమం మసొదతులారా.
ఏమి నోము ఫలితము, ఇన్నాళ్ళటికి మన చెవిలో ఒక శుభవార్త పడింది. మనందరం చేసిన పుణ్యం అనుకుంటున్నారు వాళ్ళు. యశోద పుణ్యం ఎలాగో ఆవిడ కాపాడింది, మనం కూడా ఏమో నోములు నొచ్చి ఉంటాం. ఆ నోము ఫలితంగా మనకు శుభవార్త వినబడింది. ఏమిటా శుభవార్త? మన యశోద ఓ చిన్ని బాబుని కన్నదట, చూచి వద్దాం రండి అని. చిన్ని మగవాణ్ణి కనకపోతే ఇంతవాణ్ణి ఎవరన్నా కంటారా? ఎందుకు పోతారు గారు ఈ పదం వేశారు అంటే, చిన్ని అనే శబ్దం వెనక ఒక అంతరార్థం ఉన్నది. లేక లేక ఇక పిల్లలు పుట్టరు అనుకున్నప్పుడు గొడ్రాలికి పిల్లలు పుడితే అటువంటి పిల్లవాడిని చిన్ని మగవాడు అంటారు. అంటే లేక లేక కలిగిన బిడ్డ, వార్ధక్యములో పుట్టిన బిడ్డ. చిన్ని అనేది వార్ధక్యానికి చిహ్నం. వార్ధక్యంలో పుట్టిన బిడ్డ గనక అందులోనూ డాక్టర్లు చెప్పారట ఇక నీకు పిల్లలు పుట్టదని, అప్పుడు పుట్టాడు ఈయన అందుకని. కాబట్టి వాళ్ళంతా చిన్ని మగవాడు అన్నారన్నమాట. ఈ సూక్ష్మం తెలియకపోతే పైకి ఏదో చిన్నపిల్లాడు కన్నాడట, చిన్నపిల్లాడిని కన్నదట ఆవిడ అనుకుంటూ అర్థం చెబితే ఆ అర్థం వెనకాతల అది అనర్థం అవుతుంది. పోతన గారు ఆచితూచి పదం వేస్తాడు. ఏ పదం వేసినా దాని వెనకాతల ఒక అంతరార్థం ఉంటుంది. అంతరార్థం లేకుండా ఆయన ఏ పదం వేయడం. కాబట్టి ఈవిడికి పిల్లలు పుట్టరనుకున్నప్పుడు పుట్టారట, ఎంత ఆశ్చర్యం అనుకుంటూ అందరూ వెళ్ళారు. వెళ్ళగానే యశోద పక్కన పడుకున్న పిల్లవాడు అలా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నట. నిద్రపోతుంటే ఇంత అందంగా ఉంటారా పిల్లలు అనుకున్నారు వాళ్ళు. ఏమందమమ్మా ఏమందం. వాళ్ళు నిజానికి దిష్టి కొట్టకుండా ఉందామని వచ్చారు. కానీ ఆ కుర్రాడు అందం చూశాక మాట్లాడకుండా ఉండలేకపోయారు. అంటే వాళ్ళని మాట్లాడిస్తున్నది ఆయన రూపం. ఎప్పుడైతే సర్వవ్యాపక అనంత శక్తి ఉంటుందో అప్పుడు తెలియకుండానే వాళ్ళ కవిత్వం వచ్చేసిందిట. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అమ్మ బాబోయ్ అంటే ఊరుకోమ్మా, మనం దిష్టి కొట్టకూడదు అంది ఒక ఆవిడ. అంతా సరే ఎలా ఊరుకుంటామమ్మా, ఇటువంటి పిల్లవాడిని చూచి బాగున్నాడు అనలేకపోతే అది నాలిక చీలిక అంది ఇంకొక ఆవిడ. ఈ విధంగా వాళ్ళందరూ కూడా మొత్తం మీద యశోదామాత అదృష్టం అంటే నీది, లేక లేక 60 ఏళ్ళు నిండిన తర్వాత కన్నా ఇలాంటి పిల్లవాడి కన్నా మాకు పుట్టారు చీవిడి ముక్కు పిల్లలు, ఏం ఆనందం ఏం ఆనందం అని పొంగిపోయారు వాళ్ళు. ఉన్నదొన్నట్టు చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ పిల్లలు అందంగా ఉంటారు నిజానికి, ఎవరి పిల్లలు వాళ్ళకి అందంగా ఉండాలి కదా, కానీ మా పిల్లల కంటే ఈ పిల్లవాడు బాగున్నాడు అనిపించిందంటే అది జ్ఞానం అంటారు. ఒక్క పరమాత్మ దగ్గర మాత్రమే మనకి స్వార్థం పోయి పరమార్థం వస్తుంది. అదే తక్కిన చోట్లయితే అలా అంటామా, అవతల వాడు ఎంత అందంగా ఉన్న అబ్బాయి, మా అబ్బాయి మంచివాడు అండి, మా అబ్బాయి అందంగా ఉన్నాడు అంటారు. అందులో ఆడవాళ్ళు గ్యారంటీగా అలా అంటారని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది స్త్రీలు కూడా మా పిల్లల కంటే, అసలు సమస్త లోకాలలో ఉన్నటువంటి శిశువుల కంటే ఈ శిశువు ఒక్కడే సుందరుడు, ఏతడే జ్ఞాని అని అన్నారంటే ఆ పిల్లవాడిలో ఏం మహాత్మ్యం వాళ్ళకి కనపడిందో ఆలోచించండి. స్వామి ఎలాగో స్వామి, కానీ ఆ మహాత్మ్యాన్ని వాళ్ళు అనుభవించారు. అందుకే అంత మాట అన్నారట, పొంగిపోయారట. ఎవరికి వాళ్ళే, మేమే స్నానం చేయిస్తామన్నారు. మేమే స్నానం చేయిస్తామంటే, మేమే స్నానం చేయిస్తామంటే ముందుగా ఈ పని తండ్రి చెయ్యాలి దగ్గరుండి. ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. ఒక గొప్ప ధర్మశాస్త్ర నియమం, జ్యోతిశాస్త్ర నియమం, ఆయుర్వృద్ధిని కలిగించేటటువంటి ఒక నియమం ఒకటి ఉన్నది. ఎప్పుడైనా పిల్లవాడు పుట్టి పుట్టగానే మొట్టమొదట అక్కడ 6 సత్క్రియలు చెయ్యాలి. ఆ తర్వాత 7వ సత్క్రియ అది వేరే విషయం. మొదటి 6 సత్క్రియలు ఏమిటి? పురిటింటిలోకి పవిత్ర జలాలు తేవాలి. అంటే గంగా, యమున, కృష్ణ వంటి నదుల యొక్క నీళ్లు పట్టుకొచ్చి ఆ నీళ్లతోటి మంత్రపూర్వకంగా గదిని శుద్ధి చెయ్యాలి. దానికి ఏమని పేరు? పవిత్ర జల శుద్ధి. ఇది మొదటి శుద్ధి. షట్ శుద్ధి అంటారు దీనిని. ఆ షట్ శుద్ధి ఏమిటో చెప్తాను. అయ్యాక ఇంకొక శుద్ధి ఉంటుంది, ఆ శుద్ధి ఇందులోకి రాదు, అది కూడా తెలుసుకోండి ముందు. ఇక మీదట పిల్లలు ఇంట్లో పుడితే ఇలా చెయ్యండి. అలా చేస్తే ఆ పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు, వాళ్ళు భవిష్యత్తులో మంచివాళ్ళు అనిపించుకుని దేశానికి ఉపయోగపడతారు. దేశానికి ఉపయోగపడే పిల్లలు, ఆరోగ్యంగా ఉండే పిల్లలు కావాలనుకుంటే ఈ శాస్త్రాన్ని పాటించి తీరాలి. నందుడు పాటించాడు. ఇది బృహస్పతి చెప్పాడు, గర్గుడు చెప్పాడు, వరాహమిహిరుడు చెప్పాడు, సమస్తమైనటువంటి వేద శాస్త్రాలు ఎరిగిన పండితులు ఋషులంతా చెప్పిన మార్గం. మొదటిది పవిత్ర జల శుద్ధి. గంగా యమున వంటి నదుల యొక్క జలములను పట్టుకొచ్చి వాటిని మొత్తం గదిలో అన్ని మూలల్లో, 8 మూలలు ఉంటాయి గదులకి, ఆ 8 మూలల్లో చల్లండి. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈ దిక్కుల్లోనే కాకుండా పైన కింద ఆకాశం భూమి దశ దిశలు చల్లాలి. ఇది మొదటి శుద్ధి. దీనివల్ల ఏమవుతుంది,